Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జనవరి 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకందరికీ నమస్కారం. భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ముందరగా అందరికీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ మీ విషెస్. సో ఈరోజు భారతీయత మన బాధ్యతలో 5th ఎపిసోడ్లో ఉన్నాము. ఈరోజు కాన్సెప్ట్ మనకి పోయినసారి మనం ఎక్కడైతే విడిచిపెట్టామో దేశం ధర్మం అనే కాన్సెప్ట్ పార్ట్ 2 చేస్తున్నాము. ఈ పార్ట్2లోకి మనం వెళ్లే ముందర ఈరోజు కొన్ని ముఖ్య అంశాలు మనం కంటెంపరీగా జరిగినటువంటి న్యూస్, సనాతన ధర్మానికి సంబంధించిన జరిగిన విషయాల గురించి ఒకసారి చర్చించుకొని దాని తర్వాత దాన ధర్మ చేసే కార్యక్రమాల గురించి మాట్లాడుకొని మనం ఉమాశంకర్ యాదవ్ గారితో మనం పోయిన వారం చేసినటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈరోజు నిన్న అంటే ఇండియాలో ఉన్న శ్రోతలందరికీ నిన్న సోమవారం ఉదయం 11:40 అందరికీ సుఖపరిచంద కాకపోయినప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధగంగా మఠ్ పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ శివకుమార స్వామీజీ గారు నిన్న సోమవారం ఉదయం 11:40 శివక్యం చెందారు. ఆయన ఆయన జీవితం మనం ఆయన జీవితం గురించి కొన్ని విశేషాలు మనం చర్చించుకుందాము. సో ఆయన జీవితం 112 సంవత్సరాల స్వామీజీ. ఈయన 1907 పుట్టారు, 2019 నిన్న చనిపోయారు, శివక్యం చెందారు అని చెప్పాల్సి ఉంటుంది. సో చాలామందికి ఒక స్టీరియోటైపిక్ మిత్ అంటే ఒక అపోహ చాలా మందిలో ఉంటుంది, ఏంటంటే స్వామీజీలు కానీ మన సనాతన ధర్మాన్ని పాటించే దేవుడికి దగ్గరగా ఉండి పూజలు చేసేవాళ్ళు కానీ పెద్ద సమాజానికి ఉపయోగపడరు, వీళ్ళ వల్ల సమాజానికి పెద్దగా ఏమి ఉపయోగపడదు, ఎప్పుడూ ఆ పూజలు చేసుకుంటూ ఉంటారు అని ఒక సహజమైనటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. అది తప్పు అని చెప్పడానికి శివకుమార స్వామీజీ గారి జీవితం ఒక పెద్ద ఉదాహరణ మనకి. అంటే ధర్మం పరంగా ఆయన మఠం పరంగా ఆయన చేసిన కార్యక్రమాలు ఒక పక్కన మనం దైవ కార్యక్రమాలు ఒక పక్కన పెడితే సామాజికంగా ఆయన చేసిన కార్యక్రమాల గురించి మీరు చూస్తే అసలు మనం ఆశ్చర్యపోతాం. దాని గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాము. స్వామీజీ గారు కర్ణాటక రాష్ట్రంలో తుమ్కూరు డిస్ట్రిక్ట్ ఉంది. సో ఆ తుమ్కూరు డిస్ట్రిక్ట్ లో లింగాయత సంబంధించిన సాంప్రదాయానికి చెందినవారు స్వామీజీ. ఆయన ఒక చిన్న మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే కనుక ఆయన హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని 100,000 ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇచ్చారు అని అంటే మీరు ఆశ్చర్యపోతారు. సుమారు 130 నుంచి 150 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ మఠం కింద స్థాపించారు. ఇక్కడ మీరు ఆ మఠంలో వెబ్సైట్ వెళ్ళి మీరు చూస్తే కనుక ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 10,000 స్టూడెంట్స్ ఆయన ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుంటారట. అంటే 5 నుంచి 16 లోపు ఉన్న పిల్లలు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 10,000 ఉండి చదువుకుంటారంటే ఆ స్కేల్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఏంటో మనకి అర్థమవుతుంది. ఆ ఆశ్రమంలో ప్రతిరోజు 1,000 ఉచితంగా భోజనాలు పెడతారు. సో ఓన్లీ అక్కడ చాలా మంది అనుకునేట్టు ఓన్లీ వేద పాఠశాలనో లేకపోతే ఓన్లీ మన సంస్కృతం నేర్పిస్తారనో అపోహ ఉంటే కనుక అది కూడా తొలగించుకోండి. ఎంతో మంది సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, లా గ్రాడ్యుయేట్స్, ఆర్ట్, కల్చర్, సో వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయన పేరు మీద. ఎంతో మంది కొన్ని ఆ రాష్ట్రంలో స్వామీజీ గారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు అంటే అది పెద్ద విశేషం కాదేమో అని అనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన సమాజానికి ఎంతో సేవ చేశారు. యాక్చువల్గా ఆయనకి కొన్ని వచ్చిన అవార్డ్స్ చూస్తే కనుక మన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యుమానిటేరియన్ కర్ణాటకలో చూస్తే కనుక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డ్స్ ఆయనకి చాలా వచ్చినాయి. 2015లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మభూషణ్ కూడా ఇచ్చారు. అలాగే కర్ణాటక గవర్నమెంట్ పోయిన సంవత్సరం 2017లో కర్ణాటక గవర్నమెంట్ ప్రపోజ్డ్ ఫర్ ఎ భారత రత్న. సో మోస్ట్లీ దేవుడు దేవాల ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇస్తారు. తర్వాత అక్రాస్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజియన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేదవాళ్ళు అయి ఉంటే కనుక మీరు అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు పొందాలంటే కనుక అక్కడికి ఇరెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ కులం ఏ మతంలో ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా ఎన్నో ఎన్నో వందల వేల పిల్లలకి ఆయన అక్కడ చదువు చెప్పున్నారు. సో అది ఆయన లైఫ్ హిస్టరీ చూస్తే కనుక చాలా మనకి ఆశ్చర్యం వేస్తుంది, అలాగే గ్రేట్ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. అంటే ధార్మికంగా ఉన్న వ్యక్తులకి అంటే మన సనాతన ధర్మంలోనే ఉంది యాక్చువల్గా ధార్మికత. మనం సమాజం పట్ల ఎలా ఉండాలి, మన ఫస్ట్ ఆర్ సెకండ్ ఎపిసోడ్లో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. మనం సనాతన ధర్మంలో పరోపకారార్థం ఇదం శరీరం అంటాం కదా మనం, సో దానికి కరెక్ట్ నిర్వచనం స్వామీజీ గారి లైఫ్ అని నాకు అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే ఆయన కేవలం మన ధర్మాన్ని కాపాడటం, మన ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు మన సమాజం యొక్క హితం కూడా కోరారు. సో ఆయన వల్ల 130 ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్, వేదిక్ కల్చర్, సంస్కృతం, సో ఇలాంటి వేరీడ్ ప్రిన్సిపల్స్తో ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. సో అలాగే తర్వాత కూడా మీరు చూస్తే కనుక స్వామీజీ గారు చనిపోయిన తర్వాత ఎంతో పెద్దవాళ్ళు చాలా మంది ట్వీట్స్ చేశారు, ఫేస్బుక్ లో అప్డేట్ చేసి ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు స్వామీజీ యొక్క 100వ పుట్టినరోజు మఠానికి వెళ్ళటం, అక్కడ మఠంలో జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకొని ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక ఆర్టికల్ కూడా రాశారు. మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది ఆర్టికల్. సో అమేజింగ్ సర్వీస్ చేశారు యాక్చువల్గా స్వామీజీ గారు. సో మీకు టైం ఉంటే కనుక ఒకసారి గూగుల్ చేయండి, మీకు స్వామీజీ గారి వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ ఫేస్బుక్ పేజ్ చాలా లింక్స్ దొరుకుతాయి. సో యూ కెన్ ఆల్సో సీ. సో దీనివల్ల ఇది స్వామీజీ గారి గురించి నా దగ్గర ఉన్న కొంతవరకు ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసింది. అక్కడ అందరికీ ఉన్న 10,000 మంది పిల్లలకి, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్, అలాగే ఆయన చేసిన ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే హాస్పిటల్స్ ఉన్నాయి ఆయన పేరు మీద, మఠం పేరు మీద. తర్వాత రైతులకి ఆయన పెట్టిన సదస్సులు కానీ, రైతులకు ఆయన చేసిన సేవలు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు అడిగినా చెప్తారు అనే ఆర్టికల్ కూడా నేను చూశాను. సచ్ అన్ అమేజింగ్ హ్యుమానిటేరియన్ హూ హ్యాస్ యాక్చువల్లీ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ సనాతన ధర్మ అని చెప్పాలి యాక్చువల్లీ, ఒక్క మాటలు చెప్పాలంటే. సో ఇంకా ఎవరికైనా మిత్ ఉంటే గనక ఆ మిత్స్ తీసేయటానికి ఈయన ఒక లైఫ్ ఒక ఉదాహరణగా చెప్పచ్చు. అంటే ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ధర్మాన్ని పాటించే వాళ్ళు ఓన్లీ దేవుడితోనే సంఘం ఉంటుంది, కానీ సమాజం పట్ల వాళ్ళకంత అవగాహన ఉండదు, సమాజానికి పెద్దగా ఏం చేయరు అనే అపోహ ఉంటే కనుక అది స్వామీజీ గారు లైఫ్ హిస్టరీ చూస్తే కనుక మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదొకటి. తర్వాత ఇది ఫ్రెండ్స్ స్వామీజీ గురించి నాకు దొరికిన ఇన్ఫర్మేషన్, మీరు కూడా గూగుల్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మనం షోలో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వద్దాము. నేను మీ హోస్ట్ వెంకట్ ఊట్కూరి. ఈ ప్రోగ్రామ్ భారతీయత మన బాధ్యత షోలో కనుక మీరు పాల్గొవాలంటే కనుక మీరు నెంబర్స్ యుఎస్ఏ అండ్ ఇండియా నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్స్ కాల్ చేసి మీ అభిప్రాయాలు మీ సూచనలు కంపల్సరీ పంచుకోవచ్చు. యుఎస్ నెంబర్ అయితే కనుక 484-364-3471, 484-364-3471. అలాగే ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళు అయితే కనుక 9885555672. సో స్కైప్ లో కాల్ చేయాలనుకుంటే కనుక mind.media స్కైప్ ఐడితో కూడా మీరు కాల్ చేసి ఈ లైవ్ షోలో పాల్గొనవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో ఎంతో మంది నాకు ఈ 4-5 ఎపిసోడ్స్ నుంచి నాతో ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ అందరికీ ఫస్ట్ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము కార్యక్రమం చేస్తున్నప్పుడు మాకున్న సజెషన్స్ కానీ అడ్వైజర్స్ కానీ మీలాంటి వాళ్ళు ఇస్తేనే మేము చేయగలం. సో నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా మంది వేరే వేరే దేశాల్లో ఉండటం వల్ల నాకు వేరే వేరే చోట్ల నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్, అలాగే కొన్ని సజెషన్స్, మీరు ఎలా అయితే ఫాలో అవ్వాలి అనే సజెషన్స్ కూడా నాకు వచ్చినాయి. సో మీ అందరి ఫీడ్బ్యాక్ నేను తీసుకున్నాను. స్లోలీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని మేము డెఫినెట్ గా ఆకలింపు చేసుకొని ఆ ఫీడ్బ్యాక్స్ ని పాటించే ప్రయత్నం చేస్తాము. అలాగే కొత్త వారు ఎవరన్నా కనుక ఈ షో వింటుంటే కనుక, నా పేరు వెంకట ఊటుకూరి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ గత 4 సంవత్సరాలుగా గ్రౌండ్ లెవెల్లో ఎన్నో దానం సైడ్, ధర్మం సైడ్ కొన్ని 100 కార్యక్రమాలు చేస్తూ మనకు చేతనైనంత సహాయం మన సమాజానికి చేస్తూ చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలకి, వాలంటీర్స్కి వేల వేల ధన్యవాదాలు. ఎందుకంటే ధర్మం కోసం ఎంతో కొంత మనం చేస్తే మిగతాది ఆ పరమాత్మే చూసుకుంటాడు అని అనటంలో, యాక్చువల్గా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక దాన ధర్మ అనే ఒక బిగ్ ఎగ్జాంపుల్. కొంతమంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, దాన ధర్మ చేసే కార్యక్రమాలు కంపల్సరీగా చెప్పండి, ఈ ఈ కార్యక్రమాలు చెప్పడం వల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యి చేస్తారు అని చెప్పారు. అది దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. సో ఈ దాన ధర్మలో మేము రీసెంట్ గా చేసిన 2 కార్యక్రమాలు చెప్తాను, అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికి, వినే వాళ్ళందరికి. ఫస్ట్ కార్యక్రమం మేము చేసింది, ప్రతి వింటర్ సీజన్ లో 1,000 మంది రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి బ్లాంకెట్స్ పంచిపెట్టడం జరుగుతుంది. సో ఈ చలికాలంలో వాళ్ళు కింద కటిక నేల పైన అంత 10 డిగ్రీలు 12 డిగ్రీల చలిలో కూడా వాళ్ళు రోడ్ సైడ్ పనుకొని ఉంటారు. సో వాళ్ళకి 1,000 మందికి బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది. సో అది ఆల్రెడీ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికి. అలాగే ప్రతి నెల 5 నుంచి 6 లొకేషన్స్ లో ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకి పాలు కానీ పళ్ళు కానీ అక్కడ వాళ్ళకి అన్నదానం చేయటం కానీ, సో ఇలాంటివి చేసి నార్మల్ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటం, వాళ్ళు అంటే కడుపుతున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనస్థైర్యం ఎలా ఉండాలి అనే చాలా కొన్ని విషయాల్లో మన వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళందరికీ చెప్పటం, అక్కడ ఉన్న డాక్టర్ల సలహా తీసుకోమని చెప్పటం, అక్కడ వాళ్ళకున్న ఇంకా ఏమన్నా కావాలి అంటే కనుక, అలాగే ఒక హాస్పిటల్లో డాప్లర్ అది స్కానింగ్ మెషిన్ ఉంటుంది, ఆ స్కానింగ్ మెషిన్ అడిగారు. సో అట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. సో ఇప్పటికి ఈ ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ కార్యక్రమం ద్వారా సుమారు 8,000 మందికి దాన ధర్మ ట్రస్ట్ రీచ్ అయ్యాము. సో అది ప్రతి మంత్ కంటిన్యూస్ గా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా. అలాగే ఇంకొక కార్యక్రమం మనం ధర్మం సైడ్ మనం చేసిన కార్యక్రమం, పోయిన వారం మన సంక్రాంతి పండుగ సందర్భంగా, సంక్రాంతి అప్పుడు ఆ సంక్రాంతి తర్వాత కనుమ రోజు ఏం చేసామంటే, బాపట్ల మండలంలో మన వాలంటీర్ ఉన్నారు. సో బాపట్ల మండలంలో ఒక 10 గ్రామాల్లో 2-3 గ్రామాలు అనుకుంటే అది చివరికి 10 గ్రామాలు అయినాయి, మంచిదే అది, ఒక 10 గ్రామాల్లో ముగ్గులు పోటీలు నిర్వహించాము. సో మనం సహజంగా ముగ్గులు పోటీలు అనేదానికి ఆడవారికి ఎంతో ఉత్సాహం ఉంటుంది. సో అలాగే ఊర్లో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ జరగటం వల్ల ఊర్లో వాళ్ళందరూ కలవటం, అక్కడ ఒక చిన్న సత్సంగ కార్యక్రమం కూడా చేశాము ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత. తర్వాత భజన కార్యక్రమం చేసి ప్రసాదాలు పెట్టాము. సో ఈ ముగ్గుల కార్యక్రమం జరిగిన మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. సో దాన్ని బట్టి ఒక చిన్న మార్పు, ఒక చిన్న ప్రయత్నంతో మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి గ్రౌండ్ లెవెల్లో అనేది యాక్చువల్గా బేసికల్గా ఈ షో చేయటానికి కూడా అదే కారణం. మనం చేసే ఒక చిన్న కార్యక్రమం ఒక పెద్ద కార్యక్రమంగా ఎలా రూపొందుతుంది, అది మన ధర్మానికి ఎలా పనికొస్తుంది అనే విషయం మీద కనుక చూస్తే, ఈ ముగ్గుల పోటీలు ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో హరిజన గిరిజన వార్డుల్లో పెట్టడం జరిగింది. ఒక 15 గ్రామాలు మనం టార్గెట్ కనుక్కుంటే ఒక 12 గ్రామాల వరకు మనకు కుదిరినాయి. సో ఈ గ్రామాల్లో, ఈ గ్రామాలు అంటే మీకు చాలా చిన్న కాలనీలు, అంటే సుమారు ఒక 70-80 ఇళ్ళు ఉండే కాలనీలు అలా ఎంచుకొని అందరికి ఒక ముందల ఒక రోజు ముందల చెప్పి, ఇట్లా సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము, మీ ముగ్గులు మీ ఇంటి బయట మీరు ముగ్గులు వేసుకుంటే మన టీం వచ్చి, సెలక్షన్ టీం వచ్చి అందరికి కొన్ని లిస్ట్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకున్నారు. సో ఆ పాయింట్స్ లో కనుక మీకు హైయెస్ట్ పాయింట్స్ వస్తే కనుక 1st, 2nd, 3rd ప్రైజెస్ ఇస్తాము. సో అని ప్రైజెస్ పెట్టాము. సో కొంతమందికి చీరలు, అట్లాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక స్వీట్ బాక్స్ ఇచ్చాము, చిన్నది స్వీట్ బాక్స్ ఇచ్చాము. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం, ఏమండి ముగ్గులు పోటీలే కదా, దీనివల్ల ఏముంది అంటే కనుక, ఏ కార్యక్రమం అయితే మన ధర్మంలో భాగమో ఆ కార్యక్రమం ఎంత చిన్నదైనప్పటికీ దాని నుంచి వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ 30-40 ఏళ్ళు నుంచి ఇట్లాంటి కార్యక్రమం జరగలేదని అక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది చెప్పారు మనకి. అంటే దానివల్ల ఏమవుతుందంటే మన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ముగ్గులేసుకోవటం, ఆ ఒక కార్యక్రమం జరగటం, అక్కడ హరిదాసులను కూడా పిలిచాం కొంతమందిని, అట్లాగే గంగిరెద్దులు వాళ్ళని కూడా పిలిచాం, అక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఏర్పడి అక్కడ వాళ్ళందరూ దగ్గరలో ఉన్న గుడికి రావటం, అక్కడ భజన కార్యక్రమాలు చేయటం. సో దానివల్ల ఏమైందంటే ముగ్గులు పోటీలు అనేది ఒక 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 పోటీలాగా పెట్టి అక్కడ మనం ధర్మాన్ని అవేకం చేసే ప్రయత్నం చేసాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ గుడికి వెళ్ళటం, గుడికి వెళ్ళండి అని చెప్పటం, మనం అక్కడున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ గుళ్ళో ఏమన్నా కావాలంటే దీపరాజన సామాను అట్లయినా కావాలంటే అడగటం వాళ్ళకి, సో అక్కడ ప్రసాద వితరణ చేయటం. సో అట్లా ఒక చిన్న కార్యక్రమే, కానీ అక్కడున్న వచ్చే యూనిటీ, వాళ్ళందరికీ కలిసి ఒక కార్యక్రమం చేసుకునే సందడి, మన ధర్మాన్ని కాపాడటంలో ఒక 10 మంది కలిసి ఒక ధర్మాన్ని కాపాడటంలో మనం వాళ్ళకి చెప్పటం కానీ, సో ఇవన్నీ కలుపుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక యాక్టివిటీ జరగాలి. ఎప్పుడైతే మనకి గుడి దగ్గర ఒక యాక్టివిటీ జరుగుతుందో ఆటోమేటిక్గా కాలనీ కానీ ఆ గుడి కానీ మన ధర్మానికి నిలబడతారు, మన ధర్మంలోనే ఉండే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మీరు మనకెందుకులే అని అనుకున్నామో, ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని మనం టీవీ సీరియల్స్ ఎప్పుడైతే చూస్తామో అక్కడ ఎప్పుడైతే కార్యక్రమం జరగదో యూనిటీ ఎప్పుడు రాదు. సో ఎప్పుడైతే ఒక చిన్న కార్యక్రమం అంటే ఒక భజన కానీ, ఒక సత్సంగం కానీ, ఒక ముగ్గులు పోటీ కానీ, ఒక పాటల పోటీ కానీ, లేకపోతే ఒక చిన్న హరికథ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి ఏమన్నా నాట్యాలు నాటకాలు కానీ, సో ఇట్లాంటి చిన్న చిన్నవి, ఎక్కువ పెద్ద పెద్ద ప్రయత్నం ఏం అవసరం లేదు, దానికి పెద్ద డబ్బులు కూడా ఖర్చు అవ్వు. ఆ ముగ్గులు పోటీలకి మాకు ఖర్చు అయింది, ఒక ఊరికి ఖర్చు అయింది సుమారు 1500 రూపాయలు. 1500 రూపాయలు అంటే ఎంత చిన్న అమౌంట్ అండి. సో ఎవరు ఇంటి ముందర వాళ్ళే ముగ్గులు వేసుకుంటారు, సో ముగ్గులు వేసుకొని దీని చేస్తారు. సో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. సో మన దాన ధర్మ ఫ్రెండ్స్ అందరికి, దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు. వాలంటీర్స్ అందరికి కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం చేశారు. ఎవరు కాల్లో ఉన్నారు, నమస్తే అండి.
గుడ్ మార్నింగ్.
నమస్తే అండి.
ఉమాశంకర్ అండి. గుడ్ మార్నింగ్.
ఉమాశంకర్ గారు నమస్తే అండి. బాగున్నారా?
బాగున్నాను సార్. హౌ ఆర్ యూ?
బాగున్నానండి, బాగున్నాను. ఉమాశంకర్ గారు, మన దాన ధర్మ అప్డేట్స్ అవన్నీ అయిపోయినాయి. సో
ఓకే,
వెల్కమ్ బ్యాక్ టు ద షో, వెల్కమ్ బ్యాక్ టు దాన ధర్మ. మైండ్ మీడియా వారు సమర్పించే భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మనం పోయిన వారంలో దేశం ధర్మం అనే కాన్సెప్ట్ లో కొంతవరకు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మనం చర్చించుకోవడం జరిగింది. సమయం మనకు కుదరకపోతే మనం మళ్ళీ కంటిన్యూషన్ ఎపిసోడ్ చేద్దాం అని అనుకున్నాము. సో చెప్పండి ఉమాశంకర్ గారు, ఈ రోజు యాక్చువల్ గా నిన్న మనం స్టార్టింగ్ లో మీరు వినే ఉంటారు షో, మన శివకుమార్ స్వామీజీ గారు శివైక్యం చెందారు, దాని మీద మీకున్న అభిప్రాయం చెప్తూ దాని తర్వాత మనం నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల గురించి మనం చర్చించుకుందాం అనుకున్నాము. ఫస్ట్ ఒక ఒక టాపిక్ తీసుకొని మళ్ళీ మనం బ్రేక్ వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం ఉమా గారు.
ఓకే అండి,
చెప్పండి ఉమా గారు.
ముఖ్యంగా నేను కర్ణాటకలో 11 ఇయర్స్ ఉన్నానండి, బళ్ళారి దగ్గర. బళ్ళారిలోని అట్లాగే హుబ్లీ మైసూర్ ప్రాంతాలు కలిపి 11 ఇయర్స్ ఉన్నానండి. అయితే ఈ శివకుమార స్వామి గారి గురించి చెప్పాలంటే సింపుల్ గా ఆయన ఒక నడిచే దైవంగా భావిస్తారండి కన్నడిగలు. అది నిజంగా అద్భుతమైన ఆశ్రమం అయింది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చెప్పాలంటే సౌదర్న్ పార్ట్ ఆఫ్ మన దేశంలో అంతగా మరి వేరే స్వామి చేయలేదని చెప్పడానికి అతిశయక్తి ఏం కాదు. అది అద్భుతమైన సేవలు అందించారు ఆయన. సో కన్నడిగలకి ఈ స్వామి గారు అంటే చాలా గురి ఉంది. వీరు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉన్నాయి, పేదలకి నిత్యం లక్షల మంది పేదలకి అన్నదానం చేసేటటువంటి ఫెసిలిటీస్ కూడా ఆయన కల్పించడం జరిగిందండి. సో ముఖ్యంగా కర్ణాటకలోని స్వామీజీలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అన్లైక్ ఆంధ్రప్రదేశ్ కంటే చూస్తే ప్రతి చెప్పాలంటే ఇట్లా చెప్పచ్చో తెలియదు కానీ ప్రతి కులానికి ఒక స్వామీజీ వాళ్ళకు ఉంటారు. వాళ్ళు చాలా గౌరవంగా స్వామీజీ చెప్పే ఆదేశాలను వాళ్ళు పాటిస్తూ ఉంటారండి. ముఖ్యంగా పీఠాధిపతులు స్వామీజీలకి మంచి గుర్తింపు ఉంది ఆ రాష్ట్రంలో కర్ణాటకలో.
అవును, ఈయన కూడా స్వామీజీ గారు కూడా లింగాయత్ సాంప్రదాయానికి సంబంధించిన స్వామీజీ. లింగాయతులు కూడా కర్ణాటకలో చాలా ఎక్కువ మంది ఉంటారు కదా.
అవునండి అవునండి, లింగాయత్ యడ్యూరప్ప వారి తాలూకా సంస్థ అండి ఇది.
అవును,
సో ఆ విధంగా
చెప్పండి ఉమా గారు.
చెప్పడం చాలా బాధాకర విషయం. ఆయన 111 సంవత్సరాలు జీవించున్నారు. చాలా బాధాకర విషయం, ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తులు ఎంత వయసు అయినా సరే ఉండాలనే ఆశ ఉంటుంది. సో ఆయన కాలం చేయడం, ఆయన శివైక్యం చెందడం చాలా బాధాకర విషయము. కర్ణాటకలో చాలా మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు ఇవాళ. చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి.
ఇక్కడ ఉమా గారు, నాకు ఇది ఇది చూసిన తర్వాత, ఈ న్యూస్ కొంచెం అనలైజ్ చేసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది. అంటే ఏంటండి, ఆ లెగసీ లీడ్ చేయటం అని అంటారు కదా, సహజంగా లైఫ్ ఆఫ్ లెగసీ లీడ్ చేసిన తర్వాత స్వామీజీ గారు ఈ రోజు నిన్న శివైక్యం చెందినప్పటికీ ఆయన విడిచిన లెగసీ, అంటే ఆయన పెరిగి ఆయన స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో చదువుకున్నటువంటి జనాలు ఈ రోజు మన సమాజానికి మన ధర్మానికి ఎంత మంది దీని వెనకాల ఉన్నారంటే, స్వామీజీ గారు మనతో ఫిజికల్ గా లేకపోయినా ఆయన వేసిన బాటలు గాని ఆయన చేసిన ఇన్స్టిట్యూషనలైజేషన్ గాని అది కర్ణాటక ప్రజలు గాని మర్చిపోలేరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసి ఒక ఒక దారి చూపించిన వ్యక్తి అవుతారు స్వామీజీ గారు. యాక్చువల్ ఒక మహోన్నతమైన వ్యక్తి అవుతారు స్వామీజీ గారు.
అవునండి, యాక్చువల్లీ తప్పగా అనుకోకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాంటి స్వామీజీ ఒకరు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
అవును, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది స్వామీజీలు ఉన్నారు, కానీ ఆయన స్కేల్ మనకి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు ఆయన స్కేల్ తెలియకపోవచ్చు. బట్ అవును, కరెక్ట్, మీరు చెప్పిన మాట వాస్తవమే. అంత బిగ్ స్కేల్లో చేసిన వారు మనకు ఉన్నారా లేదా అనేది మనకు కూడా తెలియదు. ఉమా గారు, ఇప్పుడు చెప్పండి, మనం ధర్మం దేశం అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళాము, మీరు చెప్పండి నార్త్ ఈస్ట్ సైడ్ లో మీరు ఏ రాష్ట్రం తీసుకుంటారు, దాని గురించి ఇప్పుడు కంటెంపరీగా జరుగుతున్న విశేషాలు ఏంటి, దీన్ని బట్టి మన దేశానికి ఎలాంటి నష్టం, ఇది ఒక 10 మినిట్స్ మనం చర్చించుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రాష్ట్రం లేకపోతే ఇంకొక ఇది తీసుకొని మళ్ళీ చర్చించుకొని మళ్ళీ లాస్ట్ లో మనం కంక్లూడ్ చేద్దాం.
ముఖ్యంగా అండి, నార్త్ ఈస్ట్ కి వెళ్లే ముందు బెంగాల్ నుంచి నేను నార్త్ ఈస్ట్ కి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నా మీ పర్మిషన్ తోటి.
ప్లీజ్ చెప్పండి.
ముఖ్యంగా ఈ వెస్ట్ బెంగాల్ తీసుకుంటేనండి, మనం ఆది నుంచి కూడా ఇది బ్రిటిషర్స్ కి ఒక రాజధానిగా ఉంది కోల్కతా. ముఖ్యంగా ఈ మదర్ థెరిసా అనే ఆవిడని ఇక్కడ తీసుకురావడం గల కారణం కూడా వాళ్ళకి రాజధానిగా ఉండటం చేత అక్కడ క్రైస్తవ ఆధిపత్యం పెంచుకోవడం కోసమే బ్రిటిషర్స్ మదర్ థెరిసాని అక్కడికి లాంచ్ చేశారనే వర్డ్ నేను యూజ్ చేయదలుచుకున్నాను. సో అక్కడ అప్పుడు బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అంతా ఒక కంబైన్డ్ ప్రాంతాలుగా ఉండేవి కాబట్టి సుభాష్ చంద్రబోస్ గాని, ఆచార్య భక్తివేదాంత ప్రభుదాస గాని, రామకృష్ణ పరమహంస గాని, ఇలాగ అనేకమైన విశిష్టమైన వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి రావడం, అక్కడ ధర్మం చాలా స్ట్రాంగ్ గా ఉండటం వీళ్ళెవరు కూడా సహించలేకపోయారని చెప్తున్నాను బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవ బ్రిటిషర్లు. సో వాళ్ళు
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా అటువైపు నుంచే కదండి.
అవునండి అవునండి అవునండి, అంటే అనేకమైనటువంటి మన ధర్మం కోసం దేశం కోసం ఆలోచించే విశిష్టమైన వ్యక్తులు అక్కడి నుంచి జన్మ పొందడం వలన వెస్ట్ బెంగాల్ ని ఒక టార్గెటెడ్ ఏరియాగా తీసుకుని క్రైస్తవ బ్రిటిషర్లు మరి అక్కడికి వాళ్ళని లాంచ్ చేశారని చెప్పొచ్చు ఈ మదర్ థెరిసా అనే ఆయన్ని. అయితే ప్రపంచంలో చాలా మంది మన హిందువులు ఈ అంశం మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. కారణం ఏంటంటే సత్యం దూరంగా ఉండి సత్యాన్ని దాచి పెట్టడం వల్ల చాలా విషయాలు తెలియలేదు. మరి ఆమె మరి సేవ పేరుతోటి ఎన్నో కోట్ల మంది ప్రజలకి ఒక ఎఫెక్ట్ చేసింది, ఆవిడ మనసుల్ని దోచింది. కానీ వాస్తవంగా ఏంటంటే ఆమె ఎన్నోసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, చాయ్వాలా అనే వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్, ఐఎమ్ ఓన్లీ స్ప్రెడింగ్ ద గాడ్స్ వర్డ్, ఐఎమ్ స్ప్రెడింగ్ ద గాస్పెల్ అని చాలా క్లియర్ గా అనేక ఇంటర్వ్యూలో చెప్పిందండి ఆమె. సో వాస్తవాల్ని బయటకు రానివ్వకుండా, మరి ఇందిరాగాంధీ టైంలో బ్లాక్ బుక్ ఆఫ్ మదర్ థెరిసా లాంటి పుస్తకాలను రానివ్వకుండా మరుగున పరిచి ప్రజలకి ఎంత ఎన్ని వేల మంది లెపర్సీ పేషెంట్ ని రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఆమె నిర్దాక్షిణ్యంగా చంపేశారా అనే విషయాన్ని ప్రజలకు తెలియనివ్వలేదు. అయితే సేవ అనే పేరుతోటి గతంలో కూడా గాంధీ గారు చెప్పడం జరిగింది, ఒకవేళ క్రైస్తవులు గనక సేవ పేరుతో మత మార్పులు చేస్తే మీరు ఈ దేశంలో ఉండక్కర్లేదని గాంధీ గారు కూడా అన్నారు. మరి అన్ని అంశాలు మనం క్రోడీకరించి చూస్తే మరి ఎందుకు నేను పదే పదే నొక్కి నొక్కి క్రైస్తవ బ్రిటిషర్లు అంటానంటే, వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలకి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి క్రిస్టియన్ మిషనరీలు అంటున్నారు, ఏవైతే అదర్ సెగ్మెంట్స్ ఉన్నాయో వాటికి క్రిస్టియన్ మిషనరీస్ అంటున్నారు. మరి బ్రిటిషర్ని క్రిస్టియన్ బ్రిటిషర్స్ అని ఎందుకు నొక్కి నొక్కి ఒక్కనెచ్చట్లేదు అనేది మరి స్పెషల్ ఐడెంటిటీ చేయాలనే ఆ ఉద్దేశము. మరి బెంగాల్ ఫెమైన్ తీసుకుంటే 1943లో మనం కనుక వే బ్యాక్ వెళ్తే వరల్డ్ వార్ టూ సమయంలో అప్పుడు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ కలిసే ఉన్నాయండి వెంకట్ గారు. ఆ సమయంలో అక్కడ ఫుడ్ గ్రెయిన్స్ కానీ అసలు వరల్డ్ వార్ టూ లో బ్రిటిష్ సంబంధించిన సోల్జర్స్ కి అక్కడ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో వాటికి ఫుడ్ అంతా కూడా తీసి తరలించడం జరిగింది. మన దేశంలో సుమారుగా ఒక 40 లక్షల మంది పైగా మన పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అప్పుడు బంగ్లాదేశ్ భూభాగంలో ఉన్న మనటువంటి హిందువులు భారతీయులు చనిపోయారు అనేది సత్యం. ఇది చరిత్ర మరి ఎక్కడ రాయకుండా ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడిన అంశం. ఇది దీన్ని బెంగాల్ ఫెమైన్ అంటారండి, మీరు వినే ఉంటారు. మరి విన్స్టన్ చర్చిల్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇంత దుర్మార్గం చేసినటువంటి వ్యక్తి విన్స్టన్ చర్చిల్ గురించి రీసెంట్ గా సినిమా రావడం, దానికి అవార్డులు రావడం అనేది శోచనీయం. మన భారతీయులు కూడా దాన్ని మెచ్చుకున్నారనేది నేను ఈ మధ్యన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. చాలా దురదృష్టకరం అండి వెంకట్ గారు.
అంటే ఏం జీవించారండి ఆ సినిమాలో, ఏంటి అంటే వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద సినిమా?
అంటే క్రక్స్ ఏం లేదండి, విన్స్టన్ చర్చిల్ ఒక గ్రేట్ పవర్ వరల్డ్ వార్ టూ ని అట్నే విజయవంతంగా చేసుకొచ్చాడు అనేది వాళ్ళు ఒక హైప్ గా తీసుకొచ్చారు. ఈజ్ గ్రేట్ లీడర్ అన్నట్టుగా అతను చేసిన దార్శనికాలు కానీ అతను చేసిన దుర్మార్గాల గురించి ఎక్కడక్కడ చూపించలేదండి దాంట్లో. ఇలాంటిది అక్కడ జరగలేదు, ఇలాంటిది అసలు జరగలేదు అన్నట్టుగానే ఆ సినిమాను తీయడం జరిగింది. మరి అప్పుడు వరల్డ్ వార్ వన్ లోనే గాంధీ గారిని మోసం చేశారు, అలాగే టూ లో కూడా గాంధీ గారిని మోసం చేసి మరి స్వాతంత్రం ఇస్తాం ఇస్తాం అని చెప్పి మన సైన్యాన్ని మన యొక్క ధనాన్ని మన యొక్క తిండి గింజలు అదేవిధంగా బట్టలు కట్టుకోవడం కూడా మరి సదుపాయం లేక ఎంతో మంది తల్లులు మరి తిండి లేక పిల్లలు నూతిలో పడేసి మరి చంపుకున్నారంటే ఎంత విషాదకరమైన సన్నివేశం వెంకట్ గారు మీకు అర్థమై ఉండాలి.
అవునండి, అవును మనం గూగుల్ చేసినా కూడా మనకు దొరుకుతుంది ద గ్రేటెస్ట్ ఫేమైన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని కొడితే డెఫినెట్ గా దొరుకుతుంది. దేర్ ఆర్ వెరీ గుడ్ ఆర్టికల్స్. మీరు చెప్పినట్టు మదర్ థెరీసా గురించి కూడా దేర్ ఆర్ అంటే సహజంగా మదర్ థెరీసా అనేది ఒక సేవ సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీస్. మనకి ఇండియాలో మనకి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ యూకే ఈ ప్రాంతాల్లో యూరోప్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ద అదర్ సైడ్ ఆఫ్ మదర్ థెరీసా అని చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. అక్కడ చాలా చర్చలు జరిగినాయి మదర్ థెరీసా గురించి. మన ఇండియాలో జరగలేదు కానీ బట్ అవుట్ ఆఫ్ ఇండియా చాలా చర్చలు జరిగినాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఆన్లైన్. సో ఓకే, అదంతా కొంచెం డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు మనం దేశం ధర్మం గురించి మనం మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్లో కరెంట్ గా జరుగుతున్న విషయం ఏంటండి అంటే, సహజంగా మనం న్యూస్ లో చూస్తే కనుక బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ రావటం. సో ఈ ఈ కోణంలో కనుక మనం చూస్తే మనకి ధర్మానికి ఎటువంటి నష్టం, మన దేశానికి ఎటువంటి నష్టం?
అదేనండి, ఈ 1943 ఎపిసోడ్ నుంచి నేను ఆ విషయంలోకి వెళ్ళబోతున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇదేనండి, ఎప్పుడైతే ఇట్లాగా అనేక మంది చనిపోతున్నారో, విన్స్టన్ చర్చిల్ ఒక క్రిస్టియన్ అయ్యుండి తను ఇచ్చిన స్టేట్మెంట్ అండి, ఇండియన్స్ బ్రీడ్ లైక్ రాబిట్స్ నాట్ ద రిలీజియన్ ఇట్ ఈస్ హిందూయిజం దే మస్ట్ డై అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అతను. సో ఇది రియల్ ఫేస్ ఆఫ్ క్రిస్టియానిటీ అండి. ఇక మనం వస్తే కనుక వెస్ట్ బెంగాల్ విషయంకి వస్తే 3 డిస్ట్రిక్ట్స్ అండి, ముర్షిదాబాద్, మాల్డా, నార్త్ దినాజ్పూర్ హ్యాస్ సర్పాస్ హిందూ పాపులేషన్ అండి. మూడు కూడా ఈ 3 డిస్ట్రిక్ట్స్ లో కూడా ముస్లింస్ మరి చాలా భయంకరంగా పెరిగిపోయారు. కారణం ఏంటంటే బార్డరింగ్ ఏరియాస్ అవ్వటము, మరి కొంతమంది రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా చెప్పండి మమతా బెనర్జీ గానీ అంతకుముందున్న కమ్యూనిస్టులు కానీ స్థానికంగా హిందువులు ఓట్లు వేయరు, వాళ్ళకి బాధ కలిగితే వాళ్ళకి పెయిన్ కలిగితే ఓట్లు వేయరు. కాబట్టి ఎప్పటికీ మనమే ముఖ్యమంత్రులుగా ఉండాలంటే ఆల్టర్నేటివ్ ఆలోచించుకుని పశ్చిమ బెంగాల్ నుంచి అనేక మంది ఇల్లీగల్ ముస్లింస్ ని మన దేశంలోకి తీసుకోవడం జరిగిందండి. మరి చూస్తే వెస్ట్ బెంగాల్ స్టాట్స్ ప్రకారము మరి ముస్లిం పాపులేషన్ 1.94% పెరిగింది అది, ఇన్ కంపారిజన్ టు హిందూయిజం అది డిక్రీజ్ అవుతున్న హిందూ పాపులేషన్ 0.7% అది స్టాటిస్టిక్స్ అది. సో అలాగే ముస్లిం పాపులేషన్ కనుక ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కనుక 0.8% గ్రోత్ ఉంటే వెస్ట్ బెంగాల్లోని గ్రోత్ రేట్ వచ్చేసరికి 1.77% గా ఉంది. ఇది నాట్ బికాస్ ఆఫ్ లోకల్ ముస్లిమ్స్ ఆర్ బ్రీడింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి వాళ్ళంతా చొరబడిపోతున్నారండి మన దేశంలోకి.
ఇక్కడ ఒక క్వశ్చన్ ఉమా గారు, ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం భారతీయులు, అది ముస్లిం అయినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ అయినప్పటికీ భారతీయులు, భారతదేశం అంతా ఒకటే, భారతీయులు అంతా ఒకటే. అంటే భారతీయులు మనందరం, మనందరి దేశం భారతీయ, భారతీయ దేశం. సో ఇప్పుడు మన దేశంలో మన దేశ పౌరులకి, మన దేశ పౌరులను మనం కలిసిమెలిసి ఉండాలి డెఫినెట్ గా. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి, వాళ్ళ వల్ల మన దేశానికి ఎటువంటి నష్టం?
అంటే ముఖ్యంగానంటే మీరు అన్నది పాయింట్ ఒక రకంగా సెక్యులర్ కంట్రీ కాబట్టి మనం ఆ విధంగా వెళ్దాము. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ స్థానికంగా ముస్లిమ్స్ కే సరైన సదుపాయాలు లేవని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది డిమాండ్స్ చేస్తా ఉన్న సందర్భంలో మరి ఇప్పుడు ఇల్లీగల్ ముస్లిమ్స్ ఎంటర్ అయితే
మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ కి, మన దేశం ఉన్న పరిస్థితులకు గానీ, మన దేశం ఉన్న ఆర్థిక వ్యవస్థలకు గానీ, ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు కూడా వాళ్ళ పౌరులకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, కానీ పక్క నుంచి వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఉండదు కదా సహజంగానే.
అయితే మరి ఇక్కడ మీరు గ్రహించాలండి మన వెంకట గారు, మన శ్రోతలకు కూడా అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే వెస్ట్ బెంగాల్ విషయం గురించి తీసుకుంటే కనుక ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీస్ ఎంటర్ అవుతున్నారు, అలాగే అక్రాస్ ఈశాన్య రాష్ట్రాలు అస్సాం లాగా కూడా ఎంటర్ అయిపోతున్నారు. అయితే వీళ్ళకి స్థానిక ముస్లిం సోదరుల నుంచి సపోర్ట్ ఉంది, వాళ్ళ మతాన్ని కాపాడుకోవడం కోసం వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. మరి అదేవిధంగా కాశ్మీర్ నుంచి మన హిందువులు గెంటి వేస్తే భారతదేశంలో మిగిలిన హిందూ సమాజం నుంచి ఆ విధమైన స్పందన లేదు అనే దాన్ని ఇక్కడ హైలైట్ చేయదలుచుకున్నానండి. సో ఇది డిఫరెన్సియేషన్ ఆఫ్ యూనిటీ అండి, ఇది ఈ పాయింట్ మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పాపులేషన్ 9.12 crore పాపులేషన్ ఉంటే అందులో హిందూస్ పాపులేషన్ వచ్చి 6.4 crores ఉందండి, ముస్లిమ్స్ పాపులేషన్ 2.5 crores గా ఉందండి. ఇది చాలా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది. అయితే ఇక్కడ లోకల్ గా గ్రోత్ అయిన పాపులేషన్ కాదండి, ఇది ఇన్ఫిల్ట్రేటెడ్ పాపులేషన్ అండి. ఇది విపరీతమైన పాపులేషన్ బయట నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కంట్రీకి పాపులేషన్ ఎక్కువగా, డెన్సిటీ ఎక్కువ ఉంది. పర్ స్క్వేర్ కిలోమీటర్ లో మన దేశంతో కంపేర్ చేస్తే వాళ్ళకి డెన్సిటీ ఎక్కువగా ఉంది పాపులేషన్, అందుకే వాళ్ళు ఇక్కడికి డంపింగ్ చేస్తున్నారని మనం చెప్పచ్చు. అయితే ఈ బంగ్లాదేశ్ గాని మయన్మార్ గాని మిగిలిన ప్రాంతాల నుంచి ఎవరైతే చొరబడుతున్నారో మన దేశంలోకి, వీళ్ళ వల్ల మీరు ఇందాక పాయింట్అవుట్ చేసినట్టు అన్ని రకాలుగా రిసోర్సెస్ పరంగా మనకి నష్టం కలుగుతుంది, అలాగే దేశంలోని పాపులేషన్ ఎక్కువ పెంచేయడం వలన మనకి ఆ రకంగా కూడా మనకి ప్రాబ్లం వస్తా ఉంది. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ వీళ్ళ దగ్గర లేదు. సో ఈ ఒకసారి మనం గ్రహించాల్సిన అవసరం ఉందండి. ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో. దుర్గా పూజకి ఎలా లేదు అక్కడ, అసన్సోల్ చాట్రా బదురియా అనే గ్రామాలకి అసలు లాస్ట్ దుర్గా పూజ కూడా చేసుకునివ్వలేదు. ఇలా అనేక సమస్యలు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయండి. ఇక మన నార్త్ ఈస్ట్ లో కనుక ట్రావెల్ చేస్తే వెస్ట్ బెంగాల్ గురించి అర్థమైంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను.
ఉమా గారు, మనం వెస్ట్ బెంగాల్ అయిపోయిన తర్వాత మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఉమా గారు వచ్చిన తర్వాత మనం నార్త్ ఈస్ట్ గురించి, వెస్ట్ బెంగాల్ మిగిలిన పార్ట్ గురించి మనం మాట్లాడుకొని మనం ర్యాప్ అప్ చేద్దాం. ఓకేనా ఉమా గారు?
ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో అక్కడ తాపన్ ఘోష్ అని చెప్పేసి ఒక ఫైన్ ఉన్నారు, ఒక యాక్టివిస్ట్. ఆయన చాలా కష్టపడి అక్కడ పనిచేస్తున్నారు మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం. అయితే ఈ ఇల్లీగల్ ముస్లిమ్స్ ఎవరైతే అక్కడ ఎంటర్ అయిపోయారో, మరి మెచ్యూర్ కూడా కానీ ఆడపిల్లలు వాళ్ళు మరి మానభంగం చేసి వాళ్ళని గర్భిణీలుగా చేస్తున్నారు, మరి అలాంటి దారుణాలు జరుగుతున్నాయి అక్కడ.
ఘోరాతి ఘోరం అండి అది. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఫెమిన్ యాక్టివిజం అనేది ఇట్లాంటి వాటికి వాళ్ళు ఏమి చేయరు. అంటే మన శబరిమలలో గానీ, లేకపోతే ఎవరో రేప్ చేసిన విషయాలు గానీ ఇట్లాంటివి చెప్తారు, కానీ ఇట్లాంటి దారుణాలు మీడియాలో ఎక్కడ హైలైట్ చేయరు. దాని నుంచి జనాలు కూడా పెద్ద చర్చించుకున్న దాఖలాలు ఉండవు యాక్చువల్ గా దానికి. అంటే మన వాళ్ళు మనకే అడ్డొచ్చు ఇవన్నీ ఎందుకండి అంటారు. అదే శబరిమల విషయంలో అయితే అవునండి అందరిని రానియాలని మన వాళ్ళే అంటారు. అది చాలా, అది చాలా ఆలోచించాల్సిన విషయం అందరూ.
అంటే ఇక్కడ మీరు ఇది ఒక నేను సీరియస్ ఎలిగేషన్ అనండి, ఏమైనా పర్వాలేదు. భారతదేశం యొక్క మీడియా వెస్టర్న్ కంట్రీస్ అలాగే అరబ్ కంట్రీస్ ఇచ్చే ఫండింగ్ తో నడుస్తాయండి. వాళ్ళు ఈ మైనారిటీస్ ఏం చేసినా దాన్ని హైలైట్ చేయకూడదు, దాన్ని సప్రెస్ చేయాలి. మీకు తెలుసు, ఉదాహరణకి రీసెంట్ గా పేపర్ లో ఒక ముస్లిం సముదాయానికి సంబంధించిన వ్యక్తి మరి ఒక రేప్ చేశాడంటే క్లియర్ గా తెలుస్తుంది ఆయనకి గడ్డ పైన పొరేటోకి పెట్టుకున్నాడు, మరి క్లియర్ గా తెలుస్తా ఉంది ఆయన ముస్లిం అని. దాని పైన హెడ్డింగ్ ఏంటంటే బాబా హ్యాస్ రేప్డ్ అని చెప్పేసి టాపిక్ పెట్టడం జరిగింది. అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం కోసం వార్తలు ఈ విధంగా రాస్తారండి. ఇది ట్రేడ్ మీడియా అనే కంటే కూడా ట్రేటర్ మీడియా అంటే బాగుంటుంది, ద్రోహ దేశ ద్రోహ మీడియా అంటే బాగుంటుంది. అదే హిందూ కనుక చేస్తుంటే తప్పుని అతని ఇంటి పేరు పిన్ కోడ్ సహా వేసేసి అతన్ని అవమానించే విధంగా, మరి స్వామీజీని ఆశ్రమాన్ని ధ్వంసం చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. సో ముఖ్యంగా తాపన్ ఘోష్ ఎంతో కష్టపడి చాలా మంది అమ్మాయిని కాపాడుతున్నారండి. ఆయన గ్రేట్ వాలంటీర్, ఆయనకి 50,000 మంది సైన్యం ఉందండి తాపన్ ఘోష్ గారికి. ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాగా అనేక దుర్మార్గాలు వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నాయండి వెంకట్ గారు. అసలు దారుణం ఏంటంటే కమ్యూనిస్ట్ రెజిమ్ లోని ఎంత మంది హిందువులను అయితే చంపారో, వెస్ట్ బెంగాల్ లో ప్రజెంట్ మమతా బెనర్జీ రెజిమ్ లో కూడా అంతే మంది హిందువుల్ని చంపుతున్నారు. అయితే కొద్దిగా ఆనందించాల్సి ఏంటంటే వెస్ట్ బెంగాల్ హిందువుల్లో చైతన్యం వస్తా ఉందండి. అది చైతన్యం చాలా మంచి దిశగా వెళ్తుందని నేను భావిస్తున్నాను. 30,000 మంది పైన ఆడపిల్లల్ని మానభంగం చేశారు వెంకట్ గారు. ఆ ఫోటోలు చూస్తే ఏడు పాగదండి. వాళ్ళు చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద పొట్ట పెట్టుకుని 8 నెలల పొట్ట పెట్టుకుని ఉంటే ఆడపిల్లలు వరుసగా నుంచుని మరి ఒక ఫోటోగ్రాఫర్ తీసేది పెట్టారు ఆన్లైన్ లో. ఆ వీడియో చూస్తుంటేనే నాకు రక్తం మడిపోతుందండి. ఇలాగ ఎంతో దారుణాలు మన హిందూ సమాజంలో జరుగుతున్నప్పటికి కూడా ఈ మీడియా వన్ సైడెడ్ అయిపోయి ప్రజలకు తెలియనివ్వకుండా చేస్తున్నారండి వెంకట్ గారు. ఇవి దుర్మార్గాలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్ లో. అలాగే అనేక మంది సప్రెస్ కూడా చేస్తున్నారు అక్కడ, వాయిస్ రేజ్ అవ్వకుండా. మరి మిలిటరీని కూడా సప్రెస్ చేసే పరిస్థితి ఉంటే, మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గతంలో ప్రయత్నాలు చేసింది. అనేక విధాలుగా మనకి వెస్ట్ బెంగాల్ నుంచి మన సముదాయానికి ప్రమాదం పొంచి ఉందండి వెంకట్ గారు.
అవునండి, అవును. మీరు చెప్తుంటే మన శ్రోతలు కూడా వింటూ ఉంటారు. డెఫినెట్ గా శ్రోతలు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, జరుగుతున్న విషయాలు అది బోల్డ్ గా ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసి మనం తెలుసుకోవటం, ఎక్నాలెడ్జ్. సో ఎప్పుడైనా నేను ఈ పాయింట్ చాలా మందికి సహజంగా డిస్కషన్స్ లో కూడా చెప్తూ ఉంటాను, ఒక తప్పు జరుగుతుంది అంటే అది తెలుసుకున్నంత మాత్రాన మనం సాల్వ్ చేయాలని కాదు. ఒక తప్పు జరుగుతుంది అంటే ఫస్ట్ తెలుసుకొని దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన అందరికీ అర్థం కావటానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరోగ్యంగా లేను అని నేను అనుకున్నప్పుడే కదండి నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనే వైపు నేను ప్రయాణం చేయగలిగేది. ఎప్పుడైనా సరే నేను ఆరోగ్యంగా లేను అని నాకు తెలిసినా కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని అనుకున్నంత వరకు నువ్వు అనారోగ్యంతోనే ఉన్నట్టే లెక్క. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఉన్న ప్రాబ్లం ని ఎప్పుడైతే మనం ఎక్నాలెడ్జ్ చేస్తామో, అంటే ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడే మీరు సొల్యూషన్ వైపు అడుగులేస్తున్నట్టు లెక్క, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి. సో యూ షుడ్ ఆల్వేస్ ఎక్నాలెడ్జ్ ఎ ప్రాబ్లం, వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లం, యూ షుడ్ ఆల్వేస్ ఎక్నాలెడ్జ్ ఎ ప్రాబ్లం, ట్రై టు అనలైజ్, అండర్స్టాండ్, డైజెస్ట్, అప్పుడు సొల్యూషన్ వస్తుందా రాదా అనేది డిఫరెంట్ థింగ్, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎక్నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అప్పుడే సగం ప్రాబ్లం ని మీరు గుర్తించేసినట్టే, సగం ప్రాబ్లం ని సాల్వ్ చేసేసినట్లే నేను అనుకుంటాను.
అవునండి వెంకట్ గారు, దాంతో వెస్ట్ బెంగాల్ యొక్క అంశం అక్కడతో ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ బ్రేక్ తర్వాత విల్ గో ఫర్ ద ఈశాన్య రాష్ట్రాలు.
సరే అండి, విల్ గో ఫర్ ఎ షార్ట్ బ్రేక్. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఉమా గారు. థ్యాంక్ యూ.
ఓకే, నమస్తే.
వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. దేవుని మురిపించే వాళ్ళ కుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారు సమర్పించే భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు భారతీయత మన బాధ్యత 5th ఎపిసోడ్ లో ఉన్నాము. మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశం దేశం ధర్మం రెండో భాగంలో ఉన్నాము. మనతో పాటు ఉన్న విశిష్టమైన వ్యక్తి కరి ఉమాశంకర్ యాదవ్ గారు. ఉమాశంకర్ యాదవ్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. నమస్తే అండి.
మనం నార్త్ ఈస్ట్ గురించి ఒకసారి చర్చించుకుందామండి. నార్త్ ఈస్ట్ లో జరుగుతున్న విషయాలు ఏంటి, దీని గురించి మన శ్రోతలకు ఏం తెలుసుకోవాలి, దీని వల్ల మన సనాతన ధర్మానికి దేశానికి, అంటే ఇక్కడ దేశం ఎప్పుడైతే మనం వాడామో ధర్మం అనే వాడచ్చు, ధర్మం వాడితే దేశం వాడచ్చు. సో దేశం లేనిదే, సనాతన ధర్మం లేనిదే భారతదేశం. ఆత్మ సనాతన ధర్మమే కాబట్టి ఆత్మను తీసేస్తే శరీరం ఉండదు, శరీరాన్ని తీసేస్తే ఆత్మ ఉండదు. సో కాబట్టి ఈ రెండు యూ క్యాన్ ఇంటర్చేంజ్ దోస్ వర్డ్స్ అని శ్రోతలకి మనం చేస్తున్నాను ఇంకోసారి. సో దీనివల్ల మన దేశానికి ఏంటి నష్టం, ఏం జరుగుతుంది, దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
ముఖ్యంగా అండి ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల గురించి తీసుకుంటే ఆదివాసులు కానీ మన యొక్క ఇండిజీనియస్ పీపుల్, ఎవైతే అమెరికాలో నేటివ్ అమెరికన్స్ రెడ్ ఇండియన్స్ మనం ఎలా అపాషియస్ అని తెలుసుకుంటామో అట్లాంటి తెగకు సంబంధించిన వ్యక్తులు నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ప్రాంతాల్లోని మనకి అధికంగా ఉన్నారండి. అయితే వీళ్ళు చాలా దేశభక్తి కలిగిన వాళ్ళు. ఒక 700-800 సంవత్సరాల వరకు కూడా అహియోమ్ అనే ఒక కింగ్డమ్ మరి అక్కడ నార్త్ ఈస్టర్న్ పార్ట్ లోని మరి చాలా విజయవంతంగా నడిచింది. వాళ్ళు జస్ట్ ఛత్రపతి శివాజీ గారి యొక్క యుద్ధ నీతిలాగానే వాళ్ళు గెరిలా వార్ఫేర్ చేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఆటవికులు, ఆదివాసులు అవటం వల్ల ఆయుధాలన్నీ కూడా చేసే దాడుల నుంచి చాలా మంది శత్రువులు ఎదుర్కోలేక మరి ఓటమి పాలయ్యేవారు. ఆ విధంగా సక్సెస్ఫుల్ గా 700 సంవత్సరాలు వాళ్ళు అహియోమ్ అనే కింగ్డమ్ అక్కడ నడిచింది. అయితే ఆధునిక కాలం రావటం మరి బ్రిటిష్ క్రైస్తవులు మన దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సాంప్రదాయ పరంగా కల్చర్ పరంగా పడిపోయాయి అని చెప్పి నేను మెన్షన్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా నాగాలాండ్ అంటే ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ కన్వర్టెడ్ స్టేట్, అది 98% అక్కడ నాగాలాండ్ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయింది.
అయితే
అవునండి 98% అండి. అధికారిక లెక్కలు వికీపీడియా లాంటి సోర్సెస్ ద్వారా చూస్తే వాళ్ళు 90% అనే చూపిస్తారు, కానీ 98% అని స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాము. ఎందుకంటే రీసెంట్ గా అక్కడికి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క అస్థికలను తీసుకెళ్తే నిమజ్జనం చేయడానికి వాళ్ళు అంగీకరించలేదు. అనేక విధాలుగా అక్కడ రోడ్ల మీద ఎప్పటికప్పుడు నిత్యకృత్యంగా మన హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలని ఫోటోల్ని తగలబెట్టడం అనేది రెగ్యులర్ గా జరిగేది, ప్రేయర్ తర్వాత జరిగే కార్యక్రమం అది.
సో
98% అక్కడ క్రిస్టియానిటీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలోనే అతి లార్జెస్ట్ అండ్ కాస్ట్లీస్ట్ చర్చ్ కన్స్ట్రక్షన్స్ కూడా రీసెంట్ గా అక్కడ జరిగినాయి. సో హెవీ మిషనరీస్ అక్కడ ఉన్నాయండి. అసలు యాక్చువల్లీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నాగాలాండ్ లో ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ చర్చ్ అక్కడికి అమెరికన్ చర్చ్ వచ్చిందండి. దయచేసి వెంకట గారు ఈ పాయింట్ మనం చాలా ఇంట్రెస్టింగ్ గా వినాల్సి ఉంది. అక్కడ కొన్యాక్ అనే ఒక ట్రైబ్ ఉందండి, కొన్యాక్ KONYAK కొన్యాక్ ట్రైబ్ అని ఉందండి. వీళ్ళని కొన్యాక్ ట్రైబ్ ని కొన్యాక్ ట్రైబ్ ఆర్ లేదా హెడ్ హంటర్స్ అంటారండి. హెడ్ హంటర్స్ అంటే వీళ్ళు ఒకనొక సమయంలో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎవరి మీద కోపం గాని ఒక రకమైనటువంటి శత్రుత్వం ఉంటే ఆ శత్రుతాలు తలని నరికి వాళ్ళ ఇంట్లో ఏలాడ తీసుకునే సాంప్రదాయం ఉంది. వీళ్ళ గురించి డిస్కవరీ ఛానల్ నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేసి మరి నెట్ లో కూడా పెట్టడం జరిగింది. ఈ కొన్యాక్ ట్రైబ్స్ అంత భయంకరమైనటువంటి సాంప్రదాయం కలిగిన వ్యక్తులు వీళ్ళు. మరి ఇట్లాంటి ట్రైబ్స్ ని ఫోకస్ చేసి అమెరికన్ మిషనరీస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి మతమార్పిడి చేశారు. అయితే ఇనీషియల్ స్టేజ్ లో వాళ్ళు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా, ఎందుకంటే ఆదివాసులు అవటం, మన సెంటినల్స్ ఎలాగైతే ఒక అమెరికన్ పాస్టర్ ని చంపేశారో ఆ విధమైన రిజెక్షన్ అయితే ఇనీషియల్ గా ఇచ్చారు, కానీ దాని డబ్బు ముందు కంఫర్ట్స్ విదజల్లటంలోని దాని యొక్క కంఫర్ట్స్ కి మరి వీళ్ళు తలవంచి మరి ఇప్పుడు 98% కొనియాక్ ట్రైబ్ అంతా కూడా క్రిస్టియన్స్ గా మారిపోయారు. అయితే ఒక్కటి విషయం ఏంటంటే ఈ నాగాలాండ్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కానీ వాళ్ళ కల్చర్ మాత్రం వదులుకోలేదు. వాళ్ళ యొక్క వేషధారణ కానీ వేషభూషణలు కానీ ఆ సాంప్రదాయ నృత్యాలు కానీ వాటిని వదిలిపెట్టలేదు. అయితే వాళ్ళందరూ కూడా 98% క్రిస్టియానిటీలోనే ఉన్నారని చెప్పేసి మరి డాక్యుమెంటరీస్ కానీ అదర్ సోర్స్ ఆఫ్ డేటా కానీ మనకి తెలుస్తా ఉంది. అయితే మన దేశానికి ఎట్లా ఇది ప్రమాదం అంటే కనుక ఆబ్వియస్ రీజన్ అండి, ఎంతకంటే డైరెక్ట్ గా చెప్పనవసరం లేదు. అక్కడ కంప్లీట్ క్రిస్టియానిటీ అయింది, వాళ్ళు హిందూ ధర్మానికి సంబంధించిన ఎటువంటి అంశాలు అక్కడ అంగీకరించమంటున్నారు. అలాగే నాగాలాండ్ లో గోడల మీద ఇండియన్ మ్యాడ్ డాగ్స్ గో బ్యాక్ అని చెప్పి మరి సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయని చెప్పి అనేక మంది వ్యక్తులు వెళ్ళిన వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు చూడటం జరిగింది. ఎంతకంటే దేశద్రోహం వేరే ఉండదు, పూర్తి సంపూర్ణ మత మార్పిడి చెందితే కనుక ఆ వ్యక్తుల యొక్క భావన ఎలా ఉంటది, దేశం పట్ల వాళ్ళకి దేశభక్తి లేకపోవడం అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. నాగాలాండ్ వాళ్ళు వేరే దేశంగా వాళ్ళ రాష్ట్రాన్ని ప్రకటించుకోవాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నారనేది అనేక వార్తల్లో కూడా వినవస్తా ఉంది. మరి
అవునండి, వాళ్ళకి కూడా నాగాలాండ్ కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ సపరేటిస్ట్ పార్టీ కూడా ఉంటుంది కదండి, యుడిఎఫ్ ఎల్డిఎఫ్ ఏదో ఉంది కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కన్వర్ట్ అయిపోయిన ఆ పాపులేషన్ మన మన ధర్మం అంటే సనాతన ధర్మం పుట్టింది మన భారతదేశంలోనే అనుకోండి, మన ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వేరే దేశం యొక్క ధర్మం వాళ్ళు పాటిస్తున్నప్పుడు వాళ్ళు వేరే దేశం చెప్పు చేతల్లో ఉంటారు అని అనుకోవచ్చా?
ఖచ్చితంగా అండి, ముమ్మాటికి అండి. ఎందుకంటే నా మతాలు ఎక్కడ పుట్టాయో ఆయా దేశాల యొక్క ప్రాబల్యం వీళ్ళమే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి మతం మారితే ఆ వ్యక్తికి దేశభక్తి ఉండదు. ఉంటుంది అని ఎవరైనా వాదిస్తే అది వట్టి అబద్ధం, అది ఈ ప్రజల్ని సమాజాన్ని మోసం చేయడం కోసం నటిస్తారు తప్ప అది ఖచ్చితంగా ఉండదు అనేది నేను దంకాపదంగా చెప్పగలనండి.
అవునండి, అంటే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే ఒకళ్ళు మతం మారండి అని మీకు ఒక మనిషి వచ్చి డబ్బులిచ్చి ఒక ప్రలోభ పెట్టి మీకు ఒక ఆశ చూపి మీ ధర్మాన్ని మారుస్తున్నారంటే ఏ వాళ్ళకి ఏ స్వార్థం లేకుండా మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చి ధనం ఇచ్చి మిమ్మల్ని మార్చాల్సిన అవసరం ఏముంది? అది ఫస్ట్ బేసిక్ పాయింట్ కదా. అంటే డబ్బు ఇచ్చేస్తే మీ దగ్గర నుంచి వాడేదో ఆశిస్తున్నట్టే లెక్క, అంతే కదా. ఎవరికి ఫ్రీగా డబ్బులు రావు కదా, అమెరికాకైనా ఆస్ట్రేలియాకైనా ఇంగ్లాండ్కైనా ఫ్రీగా డబ్బులు రావు కదా.
అవునండి, కరెక్ట్ అండి మీరు చెప్పింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి కానీ హిందూ ధర్మానికి కానీ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ తక్కువ. మీలా దానా ధర్మ లాగా డైరెక్ట్ గా ప్రజలకు రీచ్ అయ్యే కార్యక్రమాలు చేసేది చాలా తక్కువ అని వెంకట్ గారు. మనం వేసిన డబ్బు హుండీల్లో వేస్తాము, ఆ హుండీల్లో వేసిన డబ్బు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మళ్ళీ ఈ మైనారిటీలకి ఖర్చు పెట్టి మన ధర్మాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పెట్టించాలి, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు. దానా ధర్మ లాంటి ఆర్గనైజేషన్స్ మరి వేలాదిగా ఈ దేశానికి అవసరం ఉంది. ఎందుకంటే డైరెక్ట్ భక్తుల దగ్గరికి రీచ్ అవుతున్నారు మీరు. అది మీరు అద్భుతమైన కార్యక్రమం, మిమ్మల్ని అసలు ఒక ఐడియాలజీగా తీసుకొని హిందూ సమాజం ఒక మార్పు చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాన ధర్మాన్ని ఒక ఎగ్జాంపులరీగా తీసుకోవాలని చెప్పి ఇవాళ ఈ షో ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే మనం వేసి మనకి ధర్మాన్ని కాపాడడానికి అవకాశాలు లేవండి. మనం వేసే డబ్బు హుండీలు వేస్తాం, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ప్రభుత్వమే దాని మీద అధికారం చెలాయిస్తుంది. హిందూ సమాజాన్ని కాపాడడానికి ఎక్కడ సోర్సెస్ కనబడవు. ఇక మనకి బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే మరి అది కూడా ధర్మకర్త ఏదైతే ట్రస్ట్ లో ఉన్నాయో ట్రస్ట్ అన్నది బోర్డు టిటిడి బోర్డు ఉందో మరి వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మరి ఏ విధంగానో ధర్మ ప్రచారం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. ఇలాంటి సందర్భాల్లో నాగాలాండ్ ప్రాంతంలోని ట్రైబల్ ఏరియా రెగ్యులర్ గా ఉన్న మిగిలిన దేశంలో ఉన్న ప్రజల్నే చాలా ఈజీగా చేయగలుగుతున్నారంటే ఆదివాసులు ఇంకా ఈజీ టార్గెట్స్ అండి వాళ్ళకి. ఎందుకంటే ఒక పూట తిండి కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు అక్కడ. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కంఫర్ట్స్ షూటు బూటు లాంటివి ఇచ్చి మరి చక్కటి ఫుడ్ మీటర్లు అది సప్లై చేస్తే మరి ఆబ్వియస్ రీజన్ అండి వాళ్ళు కన్వర్ట్ అవుతారు. మరి ఇది డబ్బు మతంతో ఈ క్రైస్తవ దేశాలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం డబ్బు విదజల్లి మత మార్పిడి చేస్తున్నారండి. ఇలాంటివి దుర్మార్గము. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎలాగైతే రెడ్ ఇండియన్స్, మయాన్స్, యాజ్టెక్స్ అనే ఈ యొక్క గొప్ప గొప్ప సాంప్రదాయాలు మరి ధ్వంసమైపోయో, అలాగే మన భారతదేశంలోని యొక్క ప్రజలు అవగాహన రాహిత్యం వల్ల అనేక రాష్ట్రాలను మనం కోల్పోతున్నామండి. నాగాలాండ్ తో పాటు మిగిలిన 8 రాష్ట్రాలు తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు మరి ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల ఫుల్ క్రిస్టియానిటీ ఉందండి అక్కడ. మరి నాగాలాండ్ తో పాటు మిజోరాం తీసుకుంటే వెంకట్ గారు 89.1% క్రిస్టియానిటీ ఉంది. అక్కడ ప్రెస్బైటేరియన్ అనే చర్చి ఒక లార్జెస్ట్ డినామినేషన్ అక్కడ, క్రిస్టియానిటీలో డినామినేషన్స్ అంటారు. సో 89% అక్కడ మిజోరాం లో కూడా క్రిస్టియానిటీ ఉంది. ఇండిజీనియస్ పాపులేషన్ మార్చేయడం వలన ఎంత ప్రమాదం అంటే వాళ్ళని తిరిగి తీసుకురావడం మనకు చాలా కష్టతరమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళని దశాబ్దాల తరంగా వాళ్ళని మత మార్పిడి చేసిన వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అండి. ఈ విషయం అంటే బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా మనం ఈశాన్య రాష్ట్రాల్లోని మోదీ గారు చేసే అభివృద్ధి వల్ల ఏమైనా వాళ్ళు కాస్త మన దేశం మీద కొద్దిగా పాజిటివ్ గా ఉంటారేమో.
ఒక్క నిమిషం ఉమా గారు, ఇండియా కాల్ ఏదో వచ్చింది. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్కారం అండి, సాయిరామ్ అండి. మీ రెగ్యులర్ కాలర్ ని, మీ రెగ్యులర్ ఫాలోవర్ ని.
సాయిరామ్ గారు థ్యాంక్ యూ అండి, వెల్కమ్ టు ద షో, చెప్పండి.
ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మైండ్ మీడియా వాళ్ళకండి, ఎందుకంటే ఇట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ని అందరికి పరిచయం చేసినందుకు మీ ద్వారా, లేదా మీ సేవలను వాడుకుంటున్న ద్వారా.
థ్యాంక్ యూ సాయి గారు. మీరు షో బాగుందా, ఈ షోలో గురించి మీరు జనరల్ గా ఏమనుకుంటున్నారు చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి.
షో బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మాకు ఎట్లా ఉంటుందంటే, ఇండియాలో మీరు టెలికాస్ట్ అయిన 2-3 లాగింగ్ లో మాకు ఉంటుంది. అంటే ఒక 4 మినిట్స్ బ్యాక్స్ అప్ చేసి మాకు ఐడియా లేదు, బట్ నేను ఇందాక దాకా విన్న మీ యొక్క టాపిక్ గురించి చిన్న షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నానండి. ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇందాక ఉమాశంకర్ గారు చెప్పారు మీడియా పరిస్థితి ఏంది భారతదేశంలో అన్న దాని గురించి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న భారతీయులు భారతదేశం గురించి మనం పబ్లిక్ గా వచ్చి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియాలో ఉన్న మీడియా ఆ కష్టాల గురించి మాట్లాడట్లేదు అంటే ఆల్రెడీ పరిస్థితి ఎంత చేయదాడిపోయిందో అర్థం చేసుకోండి. అది శ్రోతలు తెలుసుకోవాలి ముఖ్యమైన విషయం. అంటే ఏంటంటే మనం అంతా కూల్ గా ఉందనుకుంటున్నాం, కూల్ గా ఉన్నట్టు చూపిస్తున్నారు అంతే, బట్ కానీ అంటే అదేదో మళ్ళీ ఏదో నెగిటివ్ గా మళ్ళీ సృష్టించాలని ప్రయత్నించాలన్న ఇది కూడా కాదండి. మామూలుగా ఏంటంటే పరిస్థితి ఏంటంటే మీడియా యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ ఎట్లా ఉందని తెలియజేయాలని నా ఉద్దేశం ఇక్కడ అంతే.
సో
మన ప్రశాంతంగా ఉన్న వాతావరణం తోట ప్రశాంతంగానే ఉందండి, కానీ తాపకంద నీళ్ళ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. అవి బయటకు వచ్చిన రోజు ఒక నాగాలాండ్, ఒక కేరళ, ఒక బెంగాల్ ఇట్లాంటి దుష్పరిణామాలు మీకు బయట కనబడతాయి. ప్రజలకి తెలుసుకునే సమయానికి అప్పటికి ఆల్రెడీ మీరు దాన్ని రెక్టిఫై చేసే స్థాయి దాటిపోతుంది. అది ఆ పరిస్థితుల్ని, భారతీయ సంస్కృతిని, మనల్ని భారతదేశాన్ని, ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి అన్న కాన్సెప్ట్ కన్నా భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా మీడియా చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా ఘోరమైన పరిస్థితి నడుస్తుంది.
అవును, మీరు చెప్పిన దాంట్లో నేను మీకు మీ పాయింట్ కి ఒకటి యాడ్ చేస్తానండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ లో కేరళలో ఇప్పుడు జరుగుతున్న సేవ్ శబరిమల అసలు భారతదేశ లోనే అతి పెద్ద పురాతనమైనటువంటి టెంపుల్ మన శబరిమల. అక్కడ రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న సంఘటనలు చూస్తే అంటే 50% కంటే ఎప్పుడైతే హిందువులు తగ్గిపోయారో మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవటానికి 10 సంవత్సరాలు పట్టేటట్టుంది మనకి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే. లాస్ట్ ఇయర్ జరిగి ఇప్పటికి 8 నెలలు అవుతుంది. సో ఇప్పటికి కూడా దాని మీద ఒక కొలిక్ లేదు, ప్రభుత్వం నుంచి ఒక సానుభూతి పరంగా ఇది చర్యలు లేవు. అక్కడున్న వాళ్ళు కనీసం 4-5 ఏళ్ళు కష్టపడితే గానీ మనం తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే మన ధర్మాన్ని ఎంత ఘోరాతి ఘోరంగా పోతుందో మనకు ఆలోచన అవుతుంది. చెప్పండి.
కాదండి, మీరు ఒక విషయం గుర్తించాలండి, అది ఒక శబరిమలకు సంబంధించిన అంశం కాదండి. అక్కడ ఒక హిందూ సనాతన ధర్మం అని మీరు అనుకుంటున్నారు, కానీ ఒక కొంచెం డీప్ గా దాని ఒక నేషనల్ ఇష్యూ కింద మీరు ఆలోచిస్తే అక్కడ ఈ సనాతన ధర్మం అని అడ్డం పెట్టి ఆల్రెడీ మన మన పరిస్థితి చేయి దాటిపోయింది అన్న విషయాన్ని మీరు
చేయదాటిపోయింది.
అంటే ఒక రాష్ట్రం భారతదేశంలో ఒక ఇంకో నాగాలాండ్ లా తయారవుతుంది.
ఇప్పటికే తయారైందని చెప్పాలి.
ఉమాశంకర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఉమాశంకర్ గారు సార్, ఒక చిన్న పాయింట్ అండి. మీరు వెళ్లే ముందు, భారతదేశం అసలు మన హిందువులు పట్టించుకోకపోతే మనకెందుకులే అనుకుంటే నేను చెప్తున్నానండి, రాసుకోండి. మరొక 25 ఇయర్స్ లో మన అంతరించిపోయే ప్రమాదం ఉందండి. అంతరించిపోవడం స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక ఫేమస్ చరిత్రకారుడు ఏం చెప్పాడంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కల్చర్ దట్ హ్యాస్ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ యూనివర్స్, ద కల్చర్ షుడ్ సైకిల్ ఫర్ 80 to 100 ఇయర్స్ రెగ్యులర్లీ. If the cycle gets disturbed, there is no such economic model that can reverse the situation. And చెప్పే ఒక ఎకనామిస్ట్ చెప్పాడండి. మీరు
తీసుకోండి, మీకు మూడు రాష్ట్రాల్లో ప్రూవ్ అయిపోయింది, ఇంకా మీరు దాని గురించి ప్రత్యేకించి చెప్పవసరం లే.
అవునండి, అవునండి.
ఇంకోటి ఇంకో ముఖ్యమైన విషయం వెంకట గారు, వెంకట గారు ఇంకొక మాట మీరు అంటే, క్రిస్టియానిజం కన్వర్ట్ అయిన రాష్ట్రాలు దేశభక్తి ఉండదు అన్న కాన్సెప్ట్ లో కొంతవరకు నిజమైతే ఉంది, కానీ ఆ స్టేట్మెంట్ ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రలోభాలకు గురయ్యి, అంటే ఒక మత చాందానికి విధానాలకి ప్రలోభాలకు గురైన వ్యక్తికి మీకు పూర్తి స్థాయిలో ఇనిషియల్ గా వాళ్ళకి దేశం మీద ఎగ్నిస్ట్ ఆలోచనలు ఏమి ఉండవు. అది నెక్స్ట్ స్టేజ్, అంటే ఇప్పుడు ఈ స్టేజ్ కాకుండా నెక్స్ట్ ఇంకా మెస్మరైజ్ చేసి దాని గురించి అప్పుడు అతన్ని దేశ వ్యతిరేకగా తయారు చేసే వ్యవస్థ మీకు తర్వాత కనబడుతుంది. సో ఇప్పుడు రైట్ నౌ అయితే కొంతవరకు అట్లీస్ట్ ప్రజలు చైతన్యం అయ్యి కొంచెం మీడియా ఎప్పుడైనా బాధ్యతగా తీసుకుంటే తప్ప ఇవన్నీ ఈ సిచ్యువేషన్ అనేది సెటిల్ అవ్వని పరిస్థితి అట్లీస్ట్ మిగిలిన రాష్ట్రాల్లోనే చైతన్యం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నేను ఇక్కడ మీరన్న స్టేట్మెంట్ లో చిన్న పాయింట్ డివియేట్ చేస్తుంది అంటే, దేశభక్తి ఉండదు అన్న మాటని అంత కరెక్ట్ వర్డ్ కాదని నా అభిప్రాయం. బట్ ఉంటుంది, బట్ అది ఏంటంటే అది నెక్స్ట్ స్టేజ్ ఇంకా నెక్స్ట్ కనబడతాయి మీకు తర్వాత పరిణామాలు. అది
అర్థమైంది సాయిరాం గారు, అర్థమైంది సాయిరాం గారు. సారం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు అండి. మీతో చక్కగా గ్రూప్ లో చక్కగా డిస్కస్ చేస్తున్నాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరాం గారు. ఇంకా మనకి 2 నిమిషాలు ఉంది, మనం క్లోజింగ్ కామెంట్స్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ వారం కలిసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ భారతీయత మన బాధ్యతలో, ఇది 5th షోలో ఉన్నాము. ఈ షో నుంచి మనం సహజంగా తెలుసుకోవాల్సినటువంటి 2-3 విషయాలు చెప్పుకొని ఈ షో కంక్లూడ్ చేద్దాము. ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే,
వెంకట్ గారు ఇచ్చే పర్మిషన్, సారీ ఫర్ ఇంటరప్టింగ్,
చెప్పండి
సార్. ఇక్కడ మన సాయి గారు చేసిన కామెంట్ కి చిన్న మాట యాడ్ చేయదలుచుకున్నానండి.
చెప్పండి
సార్. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కంటే మనమేం తెలివైన వాళ్ళు కాదని నా అభిప్రాయము. ఎందుకంటే 18 డిగ్రీలు చేశారు ఆయన, అనేక పీజీలు కూడా చేయడం జరిగింది. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా బైబుల్ అండ్ ఖురాన్ విషయాలు చదివిన తర్వాత ఆ 2 మతాలు యొక్క విస్తరణ వాదము, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి అంశాలని ఆయన కన్సిడర్ చేసి, మరి ఆ అంశాల వల్ల దేశానికి ఎంత ప్రమాదమో తెలుసుకుని, మరి ఆయన ఖచ్చితంగా ఆయన హిందూ ధర్మంలో అంతర్భాగమైన బౌద్ధ ధర్మాన్ని పుచ్చుకున్నారనే విషయాన్ని బుద్ధిజం లో కన్వర్ట్ అయ్యారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ సాయి గారిని తప్పు కొట్టడం లేదు, కానీ చుట్టూ ఉన్న సెక్యులర్ సమాజానికి లోబడిపోయి ఆయన మాట్లాడుతున్నారనేది నేను చాలా క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే సెక్యులర్ ఫ్యాబ్రిక్ కాపాడుకోవడానికి హిందువులు మాత్రం ముందుకు వస్తున్నారు. ఆ విధమైన సెక్యులర్ ఫ్యాబ్రిక్ మరి ఆ 2 విదేశీ పాషండ మతాలకి ఎత్తిపెట్టలోని లేదన్న విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే అనేక వ్యక్తులు మనం చూస్తున్నాం, మీకు ఖురాన్ ముఖ్యమా, మరి దేశ యొక్క రాజ్యాంగం ముఖ్యమా అంటే ఖురాన్ ముఖ్యమనే వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి మన హిందువులు చూస్తే బాహాటంగా మరి ఎక్కడా లేకుండా 100 కి 1000% ముందుకు వచ్చి నాకు రాజ్యాంగం ముఖ్యం, నేను సెక్యులర్ ఫ్యాబ్రిక్ ను కాపాడుతున్న హిందువులు మాత్రమే అంటారు. మరి సాయి గారు కూడా అలాంటి కోపం చెందిన వ్యక్తే. మరి దీనికి ఎటువంటి ఇది లేదు. సాయి గారు లాంటి వ్యక్తులు 90% మన దేశంలో ఉన్నాం కాబట్టి మనం మరి ఖచ్చితంగా సాయి గారు కోపం వచ్చినా గానీ అంతరించిపోయే ప్రమాదంలో రావడం గల కారణం అంటి సెక్యులర్ గా ఉండేది నేను చెప్తున్నానండి.
అంటే మనం ఎవరి అభిప్రాయాలను మనం విభేదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
తెలుసుకోవాలి ఇప్పటికైనా
ఉమ్మా గారు మీరు చెప్పిన మాట వాస్తవం, మనం విభేదించడం కాదు కానీ, ఎందుకంటే ఒక్కొక్కరి అనుభవాలు ఇంకొకరికి ఉండవు సహజంగా. ఒకరి అనుభవాలు లైఫ్ లో ఒకళ్ళు ఇద్దరు ఒకటే సిట్యువేషన్ చూసినప్పటికీ ఒకళ్ళకి ఒకటి అర్థం అవుతుంది, ఇంకొకరికి ఇంకొకటి అర్థం అవుతుంది. సో అది మనం ఒకళ్ళని తప్పు పట్టేది కాదు. కానీ మనం ఫస్ట్ ఈ షో ద్వారా ఉమాశంకర్ గారు మీ టైం ఇంకోసారి భారతీయత మన బాధ్యత కేటాయించినందుకు ధన్యవాదాలు. మనం మళ్ళీ ఇంకోసారి ఈ షో చేద్దాము. శ్రోతలందరికీ ఒక్క నిమిషంలో ఈ షో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ షో నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక, మీ చుట్టూ జరుగుతున్న సంగతులు, మీ చుట్టూ మన దేశంలో ఏం జరుగుతున్నది, దీనివల్ల మన దేశానికి ఏమి నష్టమా లాభమా, మన దేశాన్ని పరిరక్షించుకోకపోతే రేపు మన ఇంట్లోకి అయినా వస్తారు, మన ధర్మాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నాలు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్రెడీ జరుగుతున్నాయి. మీరు ఫస్ట్ ఉన్న సిట్యువేషన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని, మీరు ఫస్ట్ గూగుల్ చేసి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఎక్నాలెడ్జ్ చేయనంత వరకు మనమంతా బాగానే ఉందని అనుకుంటాం. ఎట్లయితే నేను ఇందాక మన బాడీలో జరుగుతున్న విషయం చెప్పానో, ఎప్పుడైతే మీరు ఎక్నాలెడ్జ్మెంట్ స్టార్ట్ చేస్తారో అప్పుడే సొల్యూషన్ వైపు అడుగులేస్తారని నేను అనుకుంటున్నాను. సో జరుగుతున్న విషయాలను తెలుసుకోండి, 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి, మీరు ఫస్ట్ ఆలోచించండి. ఇప్పుడు మనకు గూగుల్ ఉంది కాబట్టి యూట్యూబ్లో కానీ మామూలు గూగుల్లో కానీ మీరు ఒక టాపిక్ మీద మనం పొద్దుగుకులు అవే సినిమాలు అవే క్రికెట్ లేకపోతే అవే షాపింగ్ సైట్లే కాకుండా మీకు తెలిసినటువంటి మన సనాతన ధర్మం ఏదో ఒక కాన్సెప్ట్ మీద, సహజంగా ఒకళ్ళకి యోగా ఇష్టం ఉండొచ్చు, ఆయుర్వేదం, వేదాలు అనుకోండి, లేకపోతే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఉన్నాయి కదా మనకి సహజంగా, కొంతమందికి సంగీతం అంటే ఇంట్రెస్ట్, నాట్యం, కొంతమంది ఘోషాలు అంటే ఇంట్రెస్ట్, చాలా సాహిత్యం, సంస్కృతి, మనకి సనాతన ధర్మంలో లేనటువంటి కాన్సెప్ట్ అంటూ లేదు. సో మీరేదైతే కాన్సెప్ట్ మీకు మీ మనసుకు దగ్గరగా ఉందో ఆ టాపిక్ను వెంచుకొని దాంట్లో మీరు స్టడీ చేసుకొని దాన్ని కొంచెం అనలైజ్ చేసుకొని దీనివల్ల ఏంటి నష్టమా లాభమా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని మనకు తెలిస్తేనే మన పిల్లలకు చెప్పగలం. కాబట్టి మనకి తెలుసుకొని మన పిల్లలకు చెప్తారనే ఒక ప్రయత్నమే ఈ షో భారతీయత మన బాధ్యత అనే షో. మళ్ళీ వచ్చే వారం ఇంకొక సరికొత్త టాపిక్తో మనం మాట్లాడుకునే ముందు అందరికీ శ్రోతలందరికీ ధన్యవాదాలు. మైండ్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. జై హింద్, జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జనవరి 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased. And hence, listener's discretion is advised.